ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం మరియు వాటి లాభాల గురించి తెలుసుకుందాం. నేటి కాలంలో రైతులు వాణిజ్య పంటలైన పత్తి, మొక్కజొన్న మరియు మిరప మొదలైన వాటిపై మాత్రమే ఆధారపడుతున్నారు. నేటి అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా రైతు తన పంట నష్టపోవడమే కాక పెట్టిన పెట్టుబడికి కూడా డబ్బులు రాక అప్పుల పాలవుతున్నాడు. అలా కాకుండా ఈ వ్యవసాయ పంటలతో పాటు వ్యవసాయ ఆధారిత అనుబంధ పరిశ్రమల వైపు రైతులను మళ్లించడమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఈ కార్యక్రమంలో పాత్రధారులుగా రామయ్య, రంగయ్య మరియు ఏఈఓ.
ఏం రంగయ్య, తిన్నవా? ఎప్పుడు హుషారు ఉండేటువంటి దిగాలుగా ఉన్నవేందయ్యా?
ఏం చెప్తాం రామయ్య, తిన్న తిండి ఒంటికి పడతలేదు. ఈ ఏడాది మొత్తం వానలు లేక పంట సరిగా వండకపోయే, పెట్టిన పెట్టుబడి కూడా రాకపోయే.
ఆ 3 నెలలు సాము నేర్చి మూలకున్న ముసల్దాన్ దాన్నట్లు నాగతి కూడా అంతే అయింది. ఈ ఏడాది ఏమన్నా వానలు పడతాయనుకుంటే అది కూడా లేక మొత్తం అప్పులాయి.
ఇక ప్రభుత్వమే మనపై కరుణ చూపి ఏదైనా చేయాలి.
ఏం సాయమో ఏమో, ఆ ప్రభుత్వ సాయం కేవలం మన అప్పు తీర్చనికనే సరిపోదాయి. కానీ మొన్న ఈ మధ్య మా బంధువుల గారింటికి పోయినప్పుడు వాళ్ళ ఊర్లో గవేవో పుట్టగొడుగులు పెంచుతున్నారంట. అవి పెంచితే ఏమన్నా గిట్టుబాటైతుందేమో చూద్దాం రామయ్య.
పెంటల మీద పెరిగే పుట్టగొడుగుల గవి పెంచి మనకేం చేస్తాం, మనకేం పనికొస్తాయి?
లేదు రంగయ్య, వాళ్ళ ఊర్లో వాటిని తినడానికి కూడా వాడుతుండ్రు. పట్టణాలకు పంపించి మంచి లాభాలు కూడా పొందుతున్నారు. దాని గురించి మన ఏఈఓ గారిని అడిగి ఏమైనా చెప్తాడేమో అని పోతున్నా.
అవునా రామయ్య, నేను కూడా వస్తా పద. దండాలు సారు.
నమస్కారం, చెప్పండి, ఏ విషయం గురించి వచ్చారు?
సారు, నా పేరు రామయ్య, ఇతని పేరు రంగయ్య. రామాపురం గ్రామం నుండి వచ్చినాము.
చెప్పండి, ఏమిటి మీ సమస్య?
ఏం లేదు సారు, ఈ ఏడాది కూడా పోయిన ఏడాది లాగా వర్షాలు లేకపోయాయి. అందుకే పుట్టగొడుగులు పెంచినట్లయితే మంచి లాభాలు వస్తాయని తెలిసి ఏమైనా సమాచారం చెప్తారేమో అని వచ్చినాం సారు.
నిజం చెప్పావు రామయ్య, మంచి ఆలోచన ఇది. వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పుట్టగొడుగులు లాంటివి పెంచినట్లయితే మంచి ఆదాయం పొందవచ్చు.
జర వివరంగా చెప్పండి సార్.
చెప్తా విను రంగయ్య. పుట్టగొడుగులు అనేవి శిలీంద్ర జాతి మొక్కలు. తేలికగా పెరిగే స్వభావం కలవి. మీరు వీటిని పెంట కుప్పలపై చూసి ఉంటారు. కానీ ఇవి అలాంటి జాతికి చెందిన వేరే రకం అన్నట్లు. వీటిని మనం ప్రత్యేక పద్ధతిలో పెంచుతాం.
సార్, వీటిని తింటారంట కదా, నిజమేనా?
ఆ అవును రంగయ్య, ఇవి మంచి పోషక విలువలు కలిగి జీర్ణమయ్యే స్వభావం కలవి. ఇవి మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు మంచి పోషకాహారంగా ఉపయోగపడతాయి. అంతేకాక వీటిలో తక్కువ కొవ్వు పదార్థం, ఎక్కువ మాంసకృతులు కలిగి మధుమేహం, ఉబకాయం కలవారికి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఇవి ఆరోగ్యకరమైన వంటకాలలో అగ్రస్థానంలో ఉన్నాయి.
సార్, మరి మా పంటలకే పెట్టుబడి ఉండట్లేదు, మరి ఇవి పెంచడం మా వల్ల అయితదా?
ఏం అంత భారం కాదు రంగయ్య, కేవలం 35 నుంచి 40 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీనిని చిన్న కుటీర పరిశ్రమగా కూడా పెట్టుకోవచ్చు. 9 నెలలు కూడా పండించవచ్చు. పెద్ద భవనాలు కానీ, యంత్రాలు కానీ అవసరం లేదు. కేవలం వ్యవసాయ వ్యర్థాలు తో పెంచవచ్చు.
నా దగ్గర పశువులే లేవాయా, వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి సారు?
ఏం లేదు రామయ్య, నీ వరిగడ్డి మిగిలింది కదా, అదే సరిపోతుంది రామయ్య. ఇందులో చాలా రకాలుంటాయి. తెల్లగుండి పుట్టగొడుగులని, ముత్యపు చిప్ప పుట్టగొడుగులని, ఆయిశ్చర్ రకమని, వరిగడ్డి పుట్టగొడుగులని, పాల పుట్టగొడుగులని, ఇలా చాలా రకాలుగా పెంచుకోవచ్చు.
అంటే మా ఊరు రైతులకి ఏ రకం బాగుంటుంది సారు?
రంగయ్య, అన్ని పెంచుకోవచ్చు, కానీ అందులో ముత్యపు చిప్ప పుట్టగొడుగులు గ్రామీణ వాతావరణంలో పెంచడానికి అనుకూలంగా ఉంటాయి.
సారు, వీడి పెంపకమునకు విత్తనాలు మరి ఇతర పంటలకు దొరికినట్లుగానే బయట దుకాణాలలో దొరుకుతాయా?
లేదు రామయ్య, మనమే తల్లి విత్తనం నుండి పిల్ల విత్తనాలను తయారు చేసుకోవాలి.
తల్లి విత్తనమా? అదెక్కడ దొరుకుతా సారు?
రామయ్య, తల్లి విత్తనమును ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిపుణుల సమక్షంలో తయారు చేసి మరీ రైతులకు అందిస్తున్నారు. తల్లి విత్తనమును స్పాన్ అంటారు. దీన్ని నిపుణుల సమక్షంలో తయారు చేస్తారు. ఇది మనం తీసుకుని వచ్చి దీని ద్వారా ముక్కలుగా కత్తిరించి చిన్న జొన్నలలో వేసినట్లయితే పిల్ల విత్తనం వస్తుంది. దానిని మనం పెంచుకోవచ్చు.
సార్, ఈ వస్తువులన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి సార్?
నువ్వు ఎరువులు కొంటావు కదా, గానే ఇవన్నీ దొరుకుతాయి.
అయితే ఈ పెంచడం గురించి వివరంగా చెప్పండి సారు.
దీనికి ఒక పరిశుభ్రమైన గది, దానిలో కట్టెలతో చేసిన స్టాండ్లు కావాలి. తరువాత 10 కేజీల వరిగడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించి నీటిలో నానబెట్టాలి. తరువాత రోజు వేడి నీటిలో ఉడకబెట్టి నీడలో ఆరబెట్టాలి.
అవునా, ఈ వరిగడ్డి ఎందుకు వాడతారు ఇందులో?
ఈ వరిగడ్డిని పాలిథిన్ కవారులో 5 సెంటీమీటర్ల వరకు వేసి దీనిపై విత్తనాన్ని చల్లుతారు. తరువాత ఈ పాలిథిన్ సంచిని రబ్బరుతో మూతి కట్టివేసి తరువాత చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. తరువాత దీన్ని స్టాండ్లపై పెట్టి దీనిపై నీళ్లు చిలకరిస్తారు.
సార్, నీళ్లు ఎందుకు చిలకరించాలి సార్?
ఎందుకంటే పుట్టగొడుగుల పెంపకంలో గదిని 65% తేమతో ఉంచేలాగా ఉండాలి. అందుకొరకు మనము రోజుకి 2 సార్లు గాని ఇలా నీళ్లు చిలకరిస్తూ ఉండాలి.
మరి విత్తనం ఎన్ని రోజులకు మొలకెత్తుతుంది సార్?
రంగయ్య, 3 నుంచి 4 వారాలలో గడ్డి మొక్కలపై తెల్లని శిలీంద్రం వస్తుంది. ఇలా చేసిన 7 నుంచి 8 రోజుల తర్వాత మొదటి పంట వస్తుంది. అప్పుడు మనం మొదటి పంటను కోసుకోవచ్చు. తరువాత ఇలాగే నీళ్లు చిలకరించినట్లయితే ప్రతి 15 రోజులకు ఒకసారి 2వ మరియు 3వ పంటలు కూడా కోసుకోవచ్చు.
సారు, ఈ పుట్టగొడుగులు కోతకొచ్చినట్లు మనకెట్లా తెలుస్తుంది?
రామయ్య, సూదిమొన అంత పుట్టగొడుగులు కనిపించడం ప్రారంభించిన తర్వాత 7 నుంచి 10 రోజుల వరకు మొదటి పంటను కోసుకోవచ్చు. తరువాత వారానికి ఓ పంట చొప్పున వస్తుంది. తరువాత మిగిలిన బెడ్డును ఎరువుగా కూడా మనం వాడుకోవచ్చు.
సారు, దీనికి మొత్తం ఎంత దిగుబడి వస్తుంది సారు?
ప్రతి కిలో వరిగడ్డి నుంచి 1 కిలో పుట్టగొడుగుల చొప్పున వస్తాయి. మొత్తం సంవత్సరానికి గాను 500 కిలోల వరిగడ్డి నుంచి 9 పంటలకు గాను 4500 కిలోల వరకు దిగుబడి వస్తుంది. కాకపోతే వీటిని కోసిన వెంటనే మనం మార్కెట్ చేసుకోవాలి.
నిల్వ చేసే మార్గం ఏమి లేదా?
ఆ, తప్పక ఉంది రామయ్య. ఫ్రిడ్జ్ ఉంటే 3 రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు. లేదంటే ఇతర పచ్చళ్ల మాదిరిగా ఉప్పు ద్రావణంలో వేసి పచ్చళ్లు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఎండబెట్టి కూడా అమ్ముకోవచ్చు.
సారు, మరి వీటిని ఎవరికి అమ్మాలి సారు? మాకెవరు తెలియదాయా అమ్మడానికి?
అదేం పెద్ద సమస్య కాదు రామయ్య. ఈ రోజుల్లో చాలా హోటళ్లు కొంటున్నాయి. మనం గనక ఒప్పందం కుదుర్చుకుంటే సంవత్సరం మొత్తం ఆదాయం వస్తుంది.
సారు, దీనికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? మేము దీని ఖర్చు పెట్టగలుగుతామా?
దీనికోసం పరిశ్రమ పెట్టేటప్పుడు అన్ని పరికరాలు, గది, సామానుకు కలిపి 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కేవలం పెట్టేటప్పుడు మాత్రమే ఉంటుంది. దాంతో పాటు ఉత్పత్తి ఖర్చు అనగా రసాయనాలు కొనుగోలుకు గాని విత్తనం కొనుగోలుకు గాని నెలకు 7,500 రూపాయల చొప్పున అనగా సంవత్సరానికి 76,500 అవుతుంది. తొందరగా పంట వస్తుంది కాబట్టి పెట్టుబడి పెద్ద సమస్య ఏం కాదు.
అట్లనా? మరి ఆదాయం ఎంత వస్తుంది సారు?
రంగయ్య, సంవత్సరానికి 4,500 కిలోల ఉత్పత్తికి గాను 120 రూపాయల కిలో అమ్మినా గాని 540,000 వరకు ఆదాయం పొందవచ్చు. దీనిలో 150,000 ఖర్చు తీసివేయగా సుమారుగా 400,000 వరకు నికర ఆదాయం లభిస్తుంది.
సారు, మరి దీనికి రోగాలేమి రావా? మందులేం కొట్టన అవసరం లేదా?
రామయ్య, గదిని పరిశుభ్రంగా ఉంచినట్లయితే రోగాలేమి రావు. కాని అలా కాకపోతే నల్లని ఆకుపచ్చ బూజులు వస్తాయి. అప్పుడు వాటిని తీసివేసి బావిస్టిన్ పిచికారీ చేయాలి. 10 రోజులకొకసారి ఫార్మాల్డిహైడ్ ను గోడలపై సంచులపై పిచికారీ చేయాలి.
సార్, దీని గురించి ప్రభుత్వం ఏమైనా శిక్షణ ఇస్తుందా?
అవును, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు.
సారు, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు ఎవరిని సంప్రదించాలి?
దీనికి సంప్రదించవలసిన చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పుట్టగొడుగుల విభాగం. ఫోన్ నంబర్ 0402401562 లేదా 0402401611. పుట్టగొడుగుల పెంపకంలో పాటించవలసిన మెలకువలు: మంచి రకం విత్తనం వాడాలి, పూర్తి పరిశుభ్రతను పాటించాలి, వారానికి కనీసం 2 సార్లు గోడలపై నేలలపై 2% ఫార్మలిన్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఈ పిచికారీ చేసే సమయంలో బెడ్ పై పడకుండా జాగ్రత్త పడాలి. మరియు గదిలోకి ఎలుకలు, కీటకాలు ప్రవేశించకుండా చూసుకోవాలి. అంతేగాక పుట్టగొడుగులు పెంచే గదిలో గాలి మరియు వెలుతురు సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. దానితో పాటు ఆకుపచ్చని నల్లని మచ్చలు గల బెడ్స్ ను అక్కడి నుంచి తొలగించి వేయాలి. పుట్టగొడుగులు రైతు ప్రగతికి తొలి అడుగులు. పుట్టగొడుగుల పెంపకం అదనపు ఆదాయం, అందరికీ ఆరోగ్యం. పుట్టగొడుగుల పెంపకం అందరికీ ఆరోగ్య ప్రదాయిని, యువతకు వరదాయిని. దేశం పొట్ట నింపే రైతన్న పుట్టగొడుగులు పెంచవన్నా.
సార్, సరే సార్, మొత్తం అర్థమైంది. కానీ ఒకసారి బెడ్ వేసే విధానం గురించి మరొకసారి వివరంగా చెప్తారా?
సరే రామయ్య, వరిగడ్డి చౌకగా సులభంగా దొరుకుతుంది కాబట్టి అదే వాడతారన్నట్టు. వరిగడ్డిని ముందుగా 3-5 సెంటీమీటర్ల చొప్పున కత్తిరించుకోవాలి. ఈ కత్తిరించిన వరిగడ్డిని 100 లీటర్ల నీటిలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేయాలి. ఈ గడ్డిని అరగంట సేపు నీడలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత 50 మైక్రాన్ మందం గల పాలిథిన్ కవర్లను తీసుకుని దానిలో 5 సెంటీమీటర్ల పరిమాణం వరకు గడ్డిని నింపాలి. నింపిన తర్వాత 50 గ్రాముల స్పానును గడ్డి మధ్యలో వేసి దానిపై మళ్లీ గడ్డిని పరచాలి. ఇలా పరిచిన తర్వాత పైభాగాన కూడా కొద్దిగా స్పాన్ను వేసి పాలిథిన్ సంచుల మూతిని రబ్బరు బాండుతో కట్టివేయాలి. ఇలా కట్టివేసిన తర్వాత చిన్న చిన్న రంధ్రాలు పాలిథిన్ సంచి చుట్టూ చేయాలి. ఇలా చేసినట్టయితే గాలి సరఫరా బాగా జరుగుతుంది.
ఓ విమలమ్మ, యాడికి పోతున్నావు?
ఏం లేదు సత్యమ్మా, ఇవాళ మన అంగన్వాడీ టీచర్ అమ్మ దేని గురించో మాట్లాడుతానని రమ్మన్నది కదా, అందుకే అంగన్వాడీ టీచర్ అమ్మ దగ్గరికి పోతున్నా.
అవునా, గట్లయితే ఆమె నన్ను కూడా పిలిచింది, నేను కూడా వస్తా, పోదాం మరిగా.
నమస్కారం టీచర్ అమ్మా.
ఆ నమస్కారం, అందరూ వచ్చారా?
అందరం వచ్చినాం టీచర్ అమ్మా.
మన దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 42% పౌష్టికాహార లోపం వల్ల తక్కువ బరువు కలిగి ఉన్నారని ఇటీవల ఆకలి పౌష్టికాహార లోపాలపై జాతీయ స్థాయి నివేదిక వెల్లడించింది. ఆ పౌష్టికాహార లోపం మన ఊర్లో కూడా చాలా మంది పిల్లల్లో కనిపించింది. పిల్లల్లోనే కాదు, పెద్దల్లో కూడా పౌష్టికాహార లోపం అనేది కనిపిస్తుంది. అందువల్ల ఈ రోజు మీతో పౌష్టికాహారం గురించి మాట్లాడడానికి పిలిపించాను.
టీచరమ్మా, అసలు ఈ పౌష్టికాహారం అంటే ఏమిటి?
ఏ ఆహారం అయితే మనం తీసుకుంటామో ఆ ఆహారం మన ఆరోగ్యంను పెంపొందించి అనారోగ్యం పాలు కాకుండా శక్తివంతంగా ఉంచి జీవన పరిణామం మెరుగవుతుందో దానినే పౌష్టికాహారం అంటారు. పౌష్టికాహారంలో ముఖ్యంగా 7 రకాల పోషకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే మాంసకృతులు, పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు ఉండాలి. శృతిమిచ్చిన స్థాయిలో క్యాలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్యభరితమైన అంటే వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకోవాలి అనేది వైద్యుల సలహా. ఆహార విషయంలో నిర్దిష్ట గమ్యాలు, ఆహార సంబంధమైన మార్గదర్శక సూత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటిస్తే అవి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష కాగలవు.
టీచరమ్మ, అవేవో సూత్రాలు అన్నారు, అవి పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారా? అవేంటి టీచరమ్మ?
ఆహార సంబంధమైన ఆ మార్గదర్శక సూత్రాలు ఏమిటంటే వివిధ ఆహార పదార్థాల నుండి పోషణారీత్యా తగిన ఆహారాన్ని ఎన్నుకొని వినియోగించాలి. గర్భంతో ఉన్నప్పుడు, తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు అదనపు ఆహారంలో మరింత జాగ్రత్త అవసరం. బిడ్డకు 4 నుండి 6 నెలల వయసు వచ్చేదాకా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలను 2 ఏళ్ల వరకు ఇవ్వవచ్చు. శిశువులకు 4 నుండి 6 నెలల వయసులో అదనపు ఆహార పదార్థాలు ఇవ్వాలి. అనారోగ్యంగా ఉన్న, జబ్బు పడిన, కౌమార దశలో ఉన్న పిల్లలకు తగిన ఆహారాన్ని ఇవ్వాలి. ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పళ్ళు సమృద్ధిగా ఉండాలి. వంట నూనెలు, జంతు సంబంధ ఆహార పదార్థాలు అంటే మాంసం లాంటి వాటిని పరిమితంగా వాడాలి. వనస్పతి నెయ్యి, వెన్నెలను అరుదుగా మాత్రమే వాడాలి. అతిగా ఆహారాన్ని తినకుండా ఎక్కువ బరువు, స్థూలకాయంను నిరోధించాలి. ఉప్పును పరిమితంగా వాడాలి. శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, వంట పద్ధతులను అనుసరించాలి. నీళ్లను తగిన పరిమాణాలలో త్రాగాలి. పానీయాలను పరిమితంగా సేవించాలి. తినడానికి తయారగు ప్రాసెస్ చేయబడ్డ పదార్థాలు అంటే చిప్స్ లాంటి ప్యాకెట్లలో నిల్వ ఉంచబడే పదార్థాలను తక్కువగా వాడాలి. చక్కెరను పరిమితంగా వాడాలి. వయసు మళ్లిన వారు చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి పుష్టికరమైన ఆహారాన్ని తినాలి. పౌష్టికాహారంలో ముఖ్యంగా 7 రకాలైన పోషకాలు ఉంటాయన్నాను కదా. వాటిలో మాంసకృత్తుల విషయానికొస్తే, మాంసకృత్తులు మన శరీర అవయవాలను నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనది. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకి, ముఖ్యంగా పిల్లల్లోనూ, కౌమార దశలోనూ చాలా ఉపయోగకరం. పెద్ద వయస్సు లేక వృద్ధుల్లో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం. పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది. గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవడం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడతాయి.
గా మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలా టీచరమ్మ?
మాంసాహారులు అంటే జంతు మాంస తినేవారికి లభించే మాంసకృత్తులు అధిక శాతంగా ఉంటాయి. శాకాహారం తీసుకునే వాళ్ళు అంటే మొక్కల నుండి మాత్రమే ఆహారం తీసుకునేవారు అంటే జంతువుల నుండి వచ్చే ఆహారాన్ని తీసుకోని వారు తమకు సరిపడే మాంసకృత్తులను పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుండి పొందవచ్చు. ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు, పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలు, జంతు మాంసం, చేపలు, కోడి మాంసం ద్వారా లభిస్తాయి. వృక్షాల ద్వారా లభించే ఆహారంలో సోయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో, అంటే 40% కన్నా ఎక్కువ మాంసకృతులు ఉంటాయి. 16-18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కేజీల బరువు గల బాలురు రోజుకు 78 గ్రాముల మాంసకృతులు అవసరం. అదే విధంగా 16-18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కేజీల బరువు గల బాలికలకు రోజుకు 63 గ్రాముల మాంసకృతులు అవసరం. గర్భవతికి రోజుకు 65 గ్రాముల మాంసకృతులు అవసరమైతాయి. పాలిచ్చే తల్లులకు లేదా బాలింతలకు 6 నెలల వరకు 75 గ్రాములు రోజుకు అవసరమైతాయి. మాంసకృతులు సోయాబీన్స్ లో 43%, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పుల్లో 22%, వేరుశనగ పప్పు, బాదం పప్పు, జీడిపప్పుల్లో 23%, చేపల్లో 20%, ఇతర జంతు మాంసంలో 22%, ఆవు పాలల్లో 3%, గేదె పాలల్లో 4%, సుమారు 44 గ్రాముల కోడిగుడ్డులో 13% మాంసకృతులు ఉంటాయి. ఇక పిండి పదార్థాలకు వస్తే, పిండి పదార్థాలు అనేవి జీవికి శక్తినిచ్చే పోషకాలు. ఈ పిండి పదార్థాలను తక్కువ నీటిని ఉపయోగించి జీర్ణం చేసుకోవచ్చు. మాంసకృతులను, క్రొవ్వులను జీర్ణం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. పిండి పదార్థాలను ఆంగ్లంలో కార్బోహైడ్రేట్స్ అంటారు. నిజానికి పిండి పదార్థాలు, చక్కెరలు, పిప్పి పదార్థాలు మొదలైనవన్నీ కార్బోహైడ్రేట్లకే ఉదాహరణలు. కార్బోహైడ్రేట్లు జీవి మనుగడకు తప్పనిసరి కాదు. కార్బోహైడ్రేట్లు సరఫరా లేకపోతే జీవి క్రొవ్వుల నుండి, మాంసకృతుల నుండి కార్బోహైడ్రేట్లను తయారు చేసుకోగలదు. స్థూలకాయంతో గాని, డయాబెటీస్ తో గాని బాధపడే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో పోషకాహారం ఎటువంటిది తీసుకోవాలని ఒక చిక్కు ప్రశ్నగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మనకి లభించే శక్తిలో 55-75% కార్బోహైడ్రేట్స్, అనగా పిండి పదార్థాల నుండి పొందాలని చెప్పారు.
పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు అన్నారు కదా, మరి వాటి గురించి చెప్పరా టీచర్ అమ్మా?
మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నీరు కూడా అధికంగా తాగుతాం. దీని వల్ల శరీరంలోని విష పదార్థాలు శరీరం నుంచి బయటకు విసర్జన రూపంలో వెళ్లిపోతాయి. భోజనానికి భోజనానికి మధ్యలో అధిక పీచు ఉండే క్యారెట్, బీట్రూట్, దోసకాయ, ఇతర పళ్ళు తీసుకుంటే కడుపు నిండుతుంది, వెంటనే ఆకలి వేయదు. పీచు పదార్థాలు 5 రకాలుగా ఉంటాయి. అవేంటంటే కాయగూరలు, గింజధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు, చిక్కుళ్ళు మరియు చిరుధాన్యాలు తాజా మరియు ఎండిన పండ్లలో ఉంటాయి. ఇకపోతే ఖనిజ లవణాల విషయానికి వస్తే, మన శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. మన జీర్ణ వ్యవస్థకి కాల్షియం, ఫాస్ఫరస్, ఉప్పు, ఇనుము తదితర ఖనిజ లవణాలను సరాసరి స్వీకరించి జీర్ణం చేసుకోలేవు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలకు, మొక్కలకు ఇచ్చింది. మొక్కలు, వృక్షాలు ఖనిజ లవణాలను స్వీకరించి కాండాల్లో, ఆకుల్లో, కాయల్లో, పండ్లల్లో, పూలు, దుంపల్లోను నిలువ చేసుకుంటాయి. వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరల్లో ఇనుము అధికంగా ఉంటుంది. ఏ, పి, సి, డి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఆకుకూరలను శరీర రక్షక పదార్థాలుగా పరిగణిస్తారు. ఆకుకూరల్లో గల మాంసకృతులు సులభంగా జీర్ణమై త్వరగా శరీర ధాతువుల్లో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. భారతదేశ జనాభాలో 1/5 వంతు కౌమార దశ వయసు ఉన్నవారే. ఈ దశలో వారి శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది. కౌమార దశ పెరుగుదలలో పోషకాహారం పాత్ర ఏమిటంటే, కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్త వయసు రాకుండా ఆలస్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పవచ్చు. అందుకే కౌమార దశ వయసులోని మాంసం కృతులు, ఖనిజాలు, విటమిన్లు, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎక్కువ అవసరం. మనుషులు తమ పనులు చేసుకోవడానికి తగినంత శక్తి కలిగి ఉండటం అవసరం. శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి జీవక్రియకు, పెరుగుదలకు కూడా శక్తి చాలా అవసరం. జాతీయ పోషకాహార సంస్థ పర్యవేక్షక బృందం జరిపిన ఒక సర్వే ప్రకారం, మన దేశంలో 50% మంది మహిళలు, పురుషులు శక్తిహీనతతో బాధపడుతున్నారు. పౌష్టికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని క్యాలరీలు అంటారు.
టీచర్ అమ్మా, ఎక్కువ శక్తిని ఏ పదార్థాలు తింటే పొందవచ్చు?
అధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే, ప్రధాన గింజధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, దుంపకాయ కూరలు, వంట నూనెలు, వనస్పతి నెయ్యి, వెన్న నూనెలు, విత్తనాలు, గింజకాయలు, చక్కెర, బెల్లం తదితరాలు. మనకు క్యాలరీలు ఎక్కువగా గింజధాన్యాల నుంచి లభిస్తున్నాయి. కనుక గింజధాన్యాలు, చిరుధాన్యాలు వివిధ ఆహార పదార్థాలు తయారీలో వినియోగించేందుకు చొరవ చూపాలి. జొన్నలు, సజ్జలు లాంటి చిరుధాన్యాలు, రాగులు చౌకగా లభిస్తాయి. ఇవి అధిక శక్తినిస్తాయి. ఇక క్రొవ్వు పదార్థాల విషయానికి వస్తే, క్రొవ్వు సంబంధ ఆహార పదార్థాల నుండి మన శరీరానికి క్రొవ్వు అందుతుంది. ఇవి చాలా రకాలుగా మన శరీరానికి ఉపయోగపడతాయి. మన శరీరానికి శక్తినిచ్చే పోషక పదార్థాల్లో క్రొవ్వు ముఖ్యమైనది. 1 గ్రాము క్రొవ్వు నుండి 9 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. క్రొవ్వు అనేది చెట్లు మరియు జంతువుల నుండి లభిస్తుంది. క్రొవ్వులో 2 రకాలు. మొదటిది అసంతృప్త క్రొవ్వులు, దానికి ఉదాహరణ వనస్పతి, వంట నూనెలు మొదలైనవి. రెండవది సంతృప్త క్రొవ్వులు, వీటికి ఉదాహరణలు వెన్న, నెయ్యి. పెద్ద వయసు వారు క్రొవ్వు పదార్థాలు ఉండే వెన్న, నెయ్యి లాంటివి చాలా తక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నూనెను వాడకూడదు.
టీచర్ అమ్మా, మనం రోజు తినే ఆహారంలో కొవ్వులను ఎంత వరకు తీసుకోవాలి?
ప్రతిరోజు ఆహారంలో క్రొవ్వు శాతం యుక్త వయసు వాళ్లలో మరియు పిల్లల్లో 25 గ్రాములు, పెద్దవాళ్లకు 20 గ్రాములు, గర్భవతులకు లేదా పాలిచ్చే తల్లులకు 30 గ్రాములు ఉండాలి. ఈ క్రొవ్వు పదార్థాలను ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏమిటంటే, తగినంతగా సరిపడగలిగే క్రొవ్వు పదార్థాలను తీసుకోవాలి. వంటలో 1 కన్నా ఎక్కువ రకాల నూనెలను వాడాలి. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలను తగ్గించాలి. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతిరోజు వాడాలి. జంతు అవయవాలను తినకూడదు. మాంసం లేదా కోడి మాంసం కన్నా చేపలు ఎక్కువగా తినవచ్చు. శరీరంలో క్రొవ్వు అధికంగా చేరడం వల్ల ఏర్పడే పరిస్థితిని స్థూలకాయం అంటారు. వాంఛనీయమైన లేదా ఉండవలసిన దానికన్నా 20% ఎక్కువగా శరీర బరువు ఉంటే వారిని స్థూలకాయలు అంటారు. స్థూలకాయం ఆరోగ్యపరమైన ఎన్నో దుష్ఫలితాలను కలుగు చేస్తుంది. అకాల మరణానికి కూడా దారితీయవచ్చు. అధిక రక్తపీడనం, రక్తంలో ఎక్కువ క్రొవ్వు చేరడం, గుండు జబ్బు, మధుమేహం, పిత్తాశయంలో రాళ్ళు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాలు స్థూలకాయం వల్ల ఎక్కువైతాయి.
టీచర్ అమ్మా, మరి బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
శరీర బరువును తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తక్కువగా తినాలి. పండ్లు, కూరగాయలను అధికంగా తినాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ప్రధాన గింజధాన్యాలు, పప్పులు, మొలకెత్తిన ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీర బరువును పరిమితుల్లో ఉంచాలి. శరీర బరువు తగ్గే పద్ధతులైన నిదానంగా స్థిరంగా ఉండాలి. తరచుగా ఉపవాసం చేయడం ఆరోగ్యపరమైన దుష్ఫలితాలకు దారితీస్తుంది. తక్కువ పరిమాణంలో భోజనాన్ని ఎక్కువసార్లు తీసుకోండి. చక్కెర, క్రొవ్వు పదార్థాలకు, మద్యపానానికి దూరంగా ఉండాలి. తక్కువ క్రొవ్వు గల పాలను వాడాలి. బరువు తగ్గించే ఆహారంలో మాంసకృతులు ఎక్కువగాను, పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు తక్కువగాను ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్రీ గర్భవతిగా లేని సమయంలో, గర్భవతిగా ఉన్న సమయంలో ఒకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు తెలిసింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికూ సరిపడలేక ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవేళ ఆహారం తక్కువ తీసుకున్నట్లయితే ఎన్నో రకాల కష్టాలు కలుగుతాయి.
ఆ నష్టాలు ఏంటి టీచర్ అమ్మా?
సరిపడ ఆహారం తీసుకోనట్లయితే కలిగే నష్టాలు ఏంటంటే, గర్భవతి తీసుకోవాల్సిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల తక్కువ బరువుతో శిశువు జన్మిస్తుంది. ఇది తల్లి లేదా బిడ్డ మరణానికి దారితీయవచ్చు. శిశువు బరువు వృద్ధి చెందడంలోనూ, తల్లి కూడా శరీరంలో క్రొవ్వు పెరిగేందుకు అదనపు ఆహారం దోహదపడుతుంది. పాలిచ్చే తల్లులు సంపూర్ణ ఆహారం తీసుకుంటే శిశువుకు కావలసినన్ని పాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే శిశువుకు సరిపడ పాలు ఉత్పత్తి కావు.
టీచరమ్మా, మరి గర్భవతులకు అటువంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారం ఇవ్వాలి?
గర్భవతులు ఆహార విషయంలో పాటించాల్సింది ఏమిటంటే, గర్భవతులు, బాలింతలు అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి. రోజుకు 3 కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది. ముడిధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు, పులిసిన ఆహారం అదనంగా తీసుకోవాలి. పాలు, మాంసం, కోడిగుడ్లు తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. మందులు వైద్యుని సలహా ప్రకారం వేసుకోవాలి. ఐరన్ కాల్షియంను 14 నుండి 16 వారాల వరకు గర్భం నుంచి ప్రారంభించి తల్లిపాలు ఇచ్చేంత వరకు తీసుకోవాలి. గర్భవతి రోజువారీ చేసుకునే పనుల్లో నడక ఉండాలి, కానీ ఎక్కువ బరువులను మోయరాదు. పొగాకు లేదా మద్యపానం లాంటివి తీసుకోకూడదు.
టీ కాఫీ తాగడం వల్ల శరీరానికి కావలసినంత ఇనుము అందదు. అందువల్ల భోజనం తర్వాత టీ గాని కాఫీ గాని తీసుకోరాదు.
టీచర్ అమ్మ, ఇప్పుడు చలికాలం కదా, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి?
ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడతాయి. వాతావరణంలోని మార్పుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు ఎదురవుతాయి. అలాంటి అనారోగ్యాల పాలు కాకుండా ఉండాలంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. మనం చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరానికి రక్షణ కల్పించే కాయగూరలు ఏం తీసుకోవాలి అంటే, బ్రోకోలి ఒక ఆరోగ్యకరమైన ఆహారం. చలికాలంలో తీసుకోవలసిన ఆహారంలో ఇది ముఖ్యమైనది. ఇందులో జింక్, మెగ్నీషియం, విటమిన్ B12, B6 మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వ్యాధి నిరోధకతను పెంచడంలో చాలా సహాయపడుతుంది. బీట్రూట్ లో లూటిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది పెద్దవారిలో వ్యాధి నిరోధకతను పెంచడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. పచ్చి ఉల్లిపాయలు మనల్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. మన రోజువారి ఆహారంలో ఉల్లిపాయలను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. క్యారెట్ చలికాలంలో తినాల్సిన మరో ఆరోగ్యకరమైన ఆహారం. ఇది వ్యాధి నిరోధకతను పెంపొందిస్తుంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే కణాలను అభివృద్ధి చేస్తుంది. ముల్లంగిని పచ్చిగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ B6 లను అధికంగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది తక్కువ క్రొవ్వులను కలిగి ఉంటుంది. క్యాబేజీలో మేలైన క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బీన్స్ క్రొవ్వును చాలా తక్కువగా కలిగి ఉంటుంది. పీచు పదార్థం అధికంగా కలిగి ఉంటుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది. కందగడ్డలో పీచు పదార్థం, విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇందులో మ్యాంగనీస్, విటమిన్ ఏసీలు పుష్కలంగా ఉండి వ్యాధి నిరోధకతను పెంచడంలో తోడ్పడుతుంది. వెల్లుల్లి పంటకు మంచి సువాసన జోడించడం మాత్రమే కాదు, జలుబుతో పోరాడే లక్షణాలున్నాయి. వెల్లుల్లి వ్యాధి నిరోధకతకు పెంచడానికి రక్త కణాలను వృద్ధి చేస్తుంది. మొక్కజొన్నను బాగా ఉడికించడం వల్ల అధిక పోషకాలను పొందవచ్చు. ఉడికించిన మొక్కజొన్నలో లూటిన్ అధికంగా ఉండి వ్యాధి నిరోధకతకు పెంచడంలో సహాయపడతాయి. ఈ కాయగూరలు తీసుకోవడం వల్ల మనం చలికాలంలో వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.
ధన్యవాదములు టీచర్ అమ్మ, మాకు ఆరోగ్యంగా ఉండడానికి ఇన్ని విషయములు చెప్పినందుకు.
ఇది నా బాధ్యత విమలమ్మ. మీరందరూ ఈ సూచనలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
సరే టీచర్ అమ్మ, ఇక వెళ్ళొస్తాం.
సరేనండి, ఇక సెలవు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, పుచ్చకాయలో ఎంత శాతం నీరు ఉంటుంది? ఏ 95%, బి 92%. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి 92%. గత వారం రెండవ ప్రశ్న, పుచ్చకాయలో ఏ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది? ఏ లైకోపిన్, బి ఫ్లేవనాల్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ లైకోపిన్. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు ఎం నందుగౌడ్, వెల్వర్తి, అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్, వై రవి, మహబూబ్ నగర్, సంగీత, గంభీరావుపేట్. కేవలం మొదటి ప్రశ్నకి సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమల్గూడ, టి అజయ్, సుల్తాన్పూర్. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, 100 గ్రాముల పుట్టగొడుగులలో ఎన్ని కిలోకాలరీల శక్తి ఉంటుంది? ఏ 22 కిలోకాలరీలు, బి 24 కిలోకాలరీలు. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, 100 గ్రాముల పుట్టగొడుగులలో ఎన్ని కిలోకాలరీల శక్తి ఉంటుంది? ఏ 22 కిలోకాలరీలు, బి 24 కిలోకాలరీలు. ఈ వారం రెండవ ప్రశ్న, పుట్టగొడుగుల తల్లి విత్తనంను ఏమని పిలుస్తారు? ఏ స్పాన్, బి సాడస్ట్. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, పుట్టగొడుగుల తల్లి విత్తనంను ఏమని పిలుస్తారు? ఏ స్పాన్, బి సాడస్ట్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి SMS చేయగలరు. మీరందరూ వచ్చే వారం చెనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.